ఏది ఏమైనా గాంధీవ చరిత్ర అంత గొప్పది. అటువంటి గాంధీవన్ నా చేతిలో ఉంది, అస్త్రం గొప్పది, అస్త్రాసనమైన గాంధీవం గొప్పది, రథం గొప్పది, రథంలో కూర్చుని అర్జునుడిని నేను గొప్పవాణ్ణి, బాణాలు గొప్పవి. ఇవి ఒకప్పుడు ఎంతోమందిని చీల్చి చెండాడాయి. ఆ శరవ్రాతంబు అన్యుల తొల్లి చంపును ఒకప్పుడు శత్రువుల్ని చీల్చి చెండాడాయి, కానీ ఇప్పుడు వ్యర్థమైపోయాయి. ఎందుకని, నా మనస్సునకు మూలకారకుడు, ఎప్పుడూ నా మనస్సులో కొలువై ఉండేవాడు, నన్ను నడిపించేవాడు నా దైవమైన శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాధించడంతో గాంధీవం పనిచేయలేదు, అస్త్రాలు పనిచేయలేదు, అసలు బ్రహ్మాస్త్రం గుర్తుకు రాలేదటండి ఆయనకి, మంత్రమే గుర్తుకు రాలేదు. గాంధీవం ఎత్తలేకపోయాడు చచ్చి చెడి, అతి కష్టం మీద ఎత్తితే బాణం వేయలేకపోయాడు పాపం. కారణం, కృష్ణుడు ఉన్నంత వరకే ఓ పనిచేసే, ఒక్కసారి పరమాత్మ తప్పుకోగానే ఆయన దేహం, ఆయన ఆయుధాలు అన్నీ వ్యర్థమైపోయాయట. ఎలాగా, భసిత క్షిప్త ఆజ్య, బూడిదలో వేసిన నెయ్యి, నెయ్యి యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండంలో వెయ్యాలి, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఎదన్నమమా అని నెయ్యి అగ్నిలో వేస్తే ఇంద్రుడు సేకరిస్తాడు, అదే బూడిదలో వేస్తే ఉపయోగం ఉంది. మాయావి మాయాతంత్ర, ఒక మంచి మాయావి ఉన్నాడు, వాడి మీద మనం మాయ ప్రయోగిస్తే ఈ మాయ వాడిని ఏం చేయగలదు, కృష్ణుడి మీద ఎవడన్నా మాయ ప్రయోగిస్తే కృష్ణుడిని ఏం చేస్తుంది, వ్యర్థమైపోతుంది. ఓషర భూమి బీజముల మర్యాదన్, చవిటి నేల ఉంటుంది అనుకుందాం, పంటలు పండని పనికి మాలిన భూమి చవిటి నేల, దాన్ని ఓషర క్షేత్రం అంటారు. అటువంటి నేలలో విత్తనం వేస్తే పండుతుందా, పండదు. విత్తనం పండాలంటే చక్కగా ప్రణవపీఠంలో సారవంతమైన భూమి ఉన్న చోట, బాగా మట్టి ఉన్న చోట ఓ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది. అదే చవిటి నేలలో వేస్తే ఆ విత్తనములు పాడైపోతాయి. ఈ విధంగానే కృష్ణుడు లేని నా అస్త్రాలు శస్త్రాలు బలము వ్యర్థమైపోయాయి, అందుకే నేను ఇంత దుఃఖిస్తున్నాను అని జరిగిందంతా చెప్పి కృష్ణుడు అవతారం సాధించడం చెప్పగానే ఆయనకు అర్థమైపోయింది. అందుకే దేవాలయాలలో విగ్రహాలకి చెమట పట్టింది, విగ్రహాలు బయటికి నడిచాయి, అధర్మం పెరిగిపోతోంది, భార్యాభర్తలు కొట్టుకు చచ్చిపోతున్నారు, ధర్మం తప్పింది, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో బంధుత్వం తగ్గింది, ఎక్కడ చూచినా అర్థం కామం తప్ప ధర్మం మోక్షం ఈ రెండు తొలగిపోతున్నాయి, ఇంకిక్కడ ఉండకూడదు అనుకున్నాడు ధర్మరాజు. వెంటనే ఏం చేశాడు, అభిమన్యుని కుమారుడు పరమ పుణ్యాత్ముడు పరీక్షిత్ అనేవాణ్ణి పట్టాభిషిక్తుని చేశాడు. నాయన, ఈ కిరీటం నీ శిరస్సును పెడుతున్నాను, మేము చాలా ధర్మంగా ఈ కిరీటాన్ని శిరస్సును ధరించి పరిపాలించాం, నువ్వు కృష్ణ భక్తుడివి, మా ధర్మాన్ని తప్పకుండా ధర్మ మార్గంలో భూమిని పాలించు, అధర్మపురుల్ని శిక్షించు, గోబ్రాహ్మణుల్ని రక్షించు అని పలికి తర్వాత ఒక శుభముహూర్తంలో అందరి దగ్గర సెలవు తీసుకుని ధౌమ్యుల వారిని ఈ పరీక్షిత్తుకి పురోహితుడిగా పెట్టి కృపాచార్యుణ్ణి అతనికి విలువిద్యావి అన్నీ నేర్పమని ఆయన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారు స్వర్గారోహణకు వెళ్ళిపోయాడు మహానుభావుడు గనక. అక్కడ అడవిలో ధృతరాష్ట్రుడు కుంతి మొదలైన వాళ్ళు దావాగ్నిలో భస్మం అయిపోయారు. ఇక్కడ ధర్మరాజు ఏమో సోదరుల్ని వాళ్ళని వెంట పెట్టుకుని తానొక్కడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, వాళ్ళంతా శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ధర్మరాజు అలా వెళ్ళిపోగానే మహావీరుడు పరీక్షిత్తు కృపాచార్యుడి వల్ల అన్ని విద్యలు నేర్చుకున్నాడు, ధనుర్వేదం నేర్చుకున్నాడు, ధౌమ్యుడి ద్వారా వేదమంత్రాలు నేర్చుకున్నాడు, అపూర్వ రీతిలో సకల శాస్త్ర కోవిదుడు, ధర్మము అర్థము కామము మోక్షం ఎలా నడపాలో ఎరిగినవాడు అయిన ఆయన ఉత్తర కుమారుడి కూతుర్ని ఇరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పరీక్షిత్తు మరణించే నాటికే, పరీక్షిత్తు పట్టాభిషిక్తుడు అయ్యేనాటికే కలిపురుషుడు వచ్చాడులేండి. శ్రీకృష్ణుడు అలా శరీరం విడిచిపెట్టడం, కలి రావడం ఒకేసారి జరిగిందట. ఏ దినమున్న వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడా దినమున్న అశుభ ప్రతిపాదకమగు కలియుగం ప్రాప్తం వయ్యన్. ఏ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద అవతరించి ఆ అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అంటే ఆయన భూమి విడిచి వైకుంఠానికి అలా వెళ్ళి వెళ్ళడంతో, ఎప్పుడు అధర్మమును బాగా పెంచుదామా ప్రబల చేద్దామా అని పొంచి 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 ఉన్నటువంటి కలిపురుషుడు టక్కన భూమి మీదకి వచ్చాట. అందుకే కలియుగం ఎలా ఆరంభమైంది, ఎప్పుడు ఆరంభమైంది, ఒక్కసారి కృష్ణుడి అవతారం సమాప్తం అవ్వడం కలి ప్రారంభమవడం అంటే 5123 ఏళ్ళు అయిందనమాట నేటికి 5123 5123 ఏళ్ళు అన్నేళ్ల క్రితం కలి ప్రారంభం అయింది. ఈ కలి ప్రారంభమైన విషయం పరీక్షత్తుకి క్రమంగా తెలిసింది. కృష్ణుడు లేడు, ధర్మరాజాదులు వెళ్ళిపోయారు. ఇది నా పరిపాలన, నా పరిపాలన ధర్మంగా ఉండాలని నేను అనుకుంటూ ఉంటే, ధర్మం 4 పాదాల నిలబెడదాం అనుకుంటూ ఉంటే, ఉత్తర కురుభూముల నుంచి మొదలుపెట్టి కలిపురుషుడు అధర్మాన్ని అంతకంతకీ పెంచుతున్నాడు అని నేను విన్నాను. కాబట్టి కలిపురుషుడిని అదుపులో పెట్టాలనుకున్నాడు ఆయన. అప్పటికే ఆయనకి పెళ్ళయింది, పరిపాలనకు వచ్చి చాలా రోజులు కూడా, ఏళ్ళు కూడా గడిచింది. 4 కొడుకులు కూడా పుట్టారు, జనమేజయాదులు ఆయనకి. మొత్తం 4 కొడుకులు. ఆయన భార్య పేరు ఇరావతి, ఉత్తర కుమారుడి కూతురు. ఉత్తర కుమారుడు మహాభారత యుద్ధంలో మొదట్లో చచ్చిపోయిన వాళ్ళలో వాడొకడు. యుద్ధం ప్రారంభమైన గంటలో చచ్చిపెట్టాడు పాపవాడు. అది కూడా పోయి ఎవరితో యుద్ధం చేశాడు? శల్యుడితో యుద్ధం చేశాడు ఏకంగా. శల్యుడంటే మహాపరాక్రమవంతుడు, సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు, సమాన బలము వారలుండరులను గెలుచున్న ఉత్సాహములు కల రుద్ధతులుడు బాహు యుద్ధపరులు అని దుర్యోధనుడు అంటాడు మహాభారతం విరాట పర్వంలో. సింహబలుడు అంటే కీచకుడు, 2 భీమసేనుడు, శల్యుడు, 4వాడు బలరాముడు. ఈ 4 గనక ఒకరితో ఒకరు యుద్ధం చేస్తే బాహుయుద్ధంలో ఆ 4లో మరొకడు ఇంకొకరిని జయించగలడు తప్ప ఈ 4తో సమానమైన వారు మరొకరు లేరు అన్నాడు. అన్నది దుర్యోధనుడు. దాన్ని బట్టి ఆ 4 ఎంత గొప్పవాడో ఆలోచించండి. శల్యుడు అంతటి బాహు పరాక్రమం కలిగిన వాడు, ఇక గదాయుద్ధంలో తిరుగులేదు వాడికి. అటువంటి శల్యుడితో యుద్ధానికి వెళ్ళాడు ఈ ఉత్తరుడు. వాడు శల్యుడు బలంగా విసిరట్టు ఒక ఈటే, ఆ ఈటే ఉత్తరుడు గుండెల్లోంచి దూసుకుని బయటకు వచ్చేసింది. రేఖ గుండెల్లోంచి చీల్చుకుని బయటకు వెళ్ళిపోయింది, అంత వేగంగా విసిరాడు అనమాట. దాంతో ఏనుగు వెంచి బొక్కబోరలో పడి చచ్చిపోయాడు. చచ్చిపోయినటికి అతని భార్యకి ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు ఇరావతి. ఆ తర్వాత కొంతకాలానికి అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు పుట్టాడు. అందరూ అన్నారట పరీక్షిత్తు పుట్టడానికి ముందే వాళ్ళు ఆవిడని తెచ్చుకున్నాడని. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు అండో, వాళ్ళు పుట్టే ముందే వాళ్ళు ఆవిడ పుడుతుంది. కొంతమందికి పుట్టాక వాళ్ళు ఆవిడని తెచ్చుకుంటారు, కొందరు పుట్టడానికి ముందే వాళ్ళు ఆవిడని తెచ్చుకుపడతారు. అదో అదృష్టం. కాబట్టి భార్య పెద్దదేమో అని వెంగెట్టుకోద్దు. మీ భార్య మీకంటే పెద్దదైతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇద్దరు ఎంప్లాయీస్ అయితే మరీ లాభాలు ఉన్నాయి. ఆవిడ ముందు రిటైర్ అవుతుంది, ఈయన ఒకసారి కష్టీ ఇస్తుంది. నేను అనలేదు, ఇద్దరు వ్యాసుడు ఉన్నాడు, భాగవతం అన్నాడు, వాళ్ళు ఆ మీద పడకండి, అనేక లాభాలట. ఆ విధంగా ఇరావతి వివాహం చేసుకున్నాడు పరీక్షిత్తు. వారిద్దరికి 4 కొడుకులు పుట్టారు. ఇప్పుడు ఆయన అధర్మాన్ని అణచాలి అనుకున్నాడు. మొత్తం భూమండలం అంతా దిగ్విజయ యాత్ర చేశాడు. కలియుగంలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగము ఈ 4 ఒక్క భక్తి మాత్రమే యౌవనంతో ఉంటుంది. జ్ఞానం, వైరాగ్యం, యోగం ఇవి ముసలితనంతో ఉంటాయి. పరీక్షిత్ ఒకరోజు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో 3 ముసలాళ్ళు ఉన్నారు. దంతాలన్నీ ఊడిపోయాయి, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినపట్టలేదు, పడుకుని లేవడం లేదు. 2 రోజులు రైల్లో తిండి లేకుండా ప్రయాణించిన వాడు ఎలా ఉంటాడో అలా ఉన్నారట వాళ్ళు. అంతా ముసలాళ్ళే పని. ఒక్క ఆవిడ మాత్రం పడుచావిడ. ఆ పడుచావిడ యొక్క తొడల మీద తలలు పెట్టుకుని వీళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నా కన్నీళ్లు కరుస్తూ మధ్య మధ్యలో హా నేరసం అని మళ్ళీ కదలలేక పడుకుంటున్నారు పాపం. ఓ రోజున పరీక్షిత్ అక్కడికి వెళ్ళాడు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఆవిడకి నమస్కరించాడు. అమ్మ నీవెవరు, వీళ్ళెవరని అడిగితే నాయన నువ్వెవరివి అంది. అర్జునుని మనుమణ్ణి, అభిమన్యుని కుమారుణ్ణి, ధర్మరాజు గారంటే అభిమానం కలిగి ధర్మరాజు చేత పెంచబడిన వాణ్ణి, ప్రస్తుతం 68వ సంవత్సరంలో కడుగు పెట్టిన వాణ్ణి, నన్ను పరీక్షిత్ అంటారు. అనగానే నాయన నువ్వా నాయన, అయితే చెబుతున్నాను విను, వీళ్ళు 3 ప్రస్తుతం నావాళ్లే, ముసలాళ్ళు అయిపోయి రక్షించే వాళ్ళు ఎవరా అని ఏడుస్తున్నారనగానే ఆయన తెల్లబోయాడు. ఎవరి ముసలాళ్ళు అనగానే ఈయన జ్ఞానం, జ్ఞానానికి బాగా తెల్లగడ్డం ఉంది ముసలాడు బాగా. ఇదేమిటన్నాడు ఆయన. అవును ఆయన. ఆయన వైరాగ్యం. మరి ఈయనెవరు? యోగం. వీళ్ళకి ముసలి రోగాల రూపాలు ఏమిటంటే కలియుగంలో జ్ఞానం ఉన్నవాళ్ళు తక్కువగా ఉంటారు. జ్ఞానమును ఎక్కువ మంది ఆచరణలో పెడితే, జ్ఞానవంతులుంటే అప్పుడు జ్ఞానానికి యవ్వనం వస్తుందిట. జ్ఞానం గురించి ఆలోచించేవాళ్ళు తక్కువ, అజ్ఞానులు ఎక్కువ కనుక తన్ని పట్టించుకునేవాళ్ళు లేకపోవటం వల్ల జ్ఞానము ఇలా ముసలాడిగా మారిపోయింది. ఇంకా వైరాగ్యం, కలియుగంలో వైరాగ్యం ఎంతమందికి ఉంటుంది? అన్ని కబుర్లే. ఎప్పుడు సప్తాహం 25వ అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళకపోదామా అని ఇంచుమించుగా మీరు వీళ్ళు అందరూ ఎదురు చూస్తారట. ఇంకా వైరాగ్యం ఎక్కడ చూస్తుంది? మనవడి దగ్గరికి వెడదాం, మనవరాల దగ్గరికి వెళతాం. అమెరికా నుంచి కొడుకు పిలిచాడు, కూతురు పిలిచింది, ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, జర్మనీ వెళదాం, లేకపోతే లండన్ పోదాం, తణుకు పోదాం, పుణుకు పోదాం, వణుక్కుంటాం అనుకుంటారట. అందుకని అసలు వైరాగ్యం ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువగా ఉంటుంది. ఏదో ఇలాంటి పుణ్యాత్తులకు కొద్దిమందికి తప్ప. ఏదో శాశ్వతంగా కాశీలో చచ్చిపోదామని వస్తారా? వచ్చిన దగ్గర నుంచి రోజు అనమాట. ఏదో పురాణం మధ్యలో కూడా, నేను పురాణం వింటున్నాను, అక్కడ పురాణంలో ఉండగల డిస్టర్బ్ చేయకండి, బాగున్నారా? ఏది కాశీలో ఉండి కూడా బాగున్నారా అంటారు. నేను అన్న వ్యాసుడు అన్నాడు. కాబట్టి వైరాగ్యం చాలా కష్టం. అరి పురాణం చెబుతూ కూడా మధ్యలో వెళ్ళి ఒక ఆయన మాట్లాడొచ్చు, ఏమన్నా ఫోన్ వచ్చిందండి బయటికి వెళ్ళి వస్తున్నాను అంటాడు ఒక ఆయన పురాణం మధ్యలో. కాబట్టి వైరాగ్యం అంత తేలిక కాదు. ఒకసారి గుండెల మీద చేసుకుని మేము పూర్తిగా వైరాగ్యవంతులం. మాకు కొంప మీద, ఆహారం మీద, సుఖాల మీద భ్రాంతి లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి కాస్త చెయ్యత్తరా ఈ దండ వాళ్ళ కోసం ఇద్దాం అనుకుంటున్నారు శేషపాల. అంటే నిజాయితీగా వచ్చేయండి, పర్వాలేదు. అలా వస్తే నాకు చాలా కోరిక ఉంది, అంత కోరిక ఉంది. ఎవరి మీద లేదు కదమ్మా, ఇది రెండమ్మా, మీరు నిజాయితీగా చెప్పారు, పట్టుబట్టి అంతే. గురుగారు ఇచ్చారు రావాలి, మళ్ళీ అక్కడ అసత్యం ఆడరాదు. రండి, ఆవిడ చెప్పారు సుస్పష్టంగా, వారి మాటే మనకు వేదవాక్కు. నాకు ఎవరి మీద వ్యామోహం లేదు, పూర్తిగా వైరాగ్యంతో ఉన్నాను అని కోరారు. అలా కోరిన వారు ఒక్కరైనా దొరికినందుకు గురువుగారు ఆనందపడుతూ శ్రీకృష్ణ అనుగ్రహం లభించుగాక. నా జన్మ ధన్యమయ్యింది. ఎందుకంటే నాకు కూడా ఈ నెలాఖరులో ప్రయాణం ఉంది. ప్రయాణానికి వెళ్ళడానికి టిక్కెట్ల మీద ఇంకా నేను వ్యామోహం పోలేదు నాకు. కాబట్టి సంపూర్ణముగా ఇంకెక్కడికి వెళ్ళకుండా పూర్తిగా కాశీకి అంకితం ఈ శరీరం విడిచిపెట్టాను, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఏ భ్రాంతి లేదు, కుటుంబం వాళ్ళు పిలిచినా వెళ్ళను అని ఎవరన్నా అన్నారా? అటువంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని కృష్ణస్వరూపులు, కాశీ విశ్వనాథ స్వరూపులుగా భావించాలి. ఇది ఈ భాగవత సప్తాహంలో ఈసారి మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. మా శిష్యురాలు కావడం ఉండేది, మొన్నే పోయింది, శివరాత్రి నాడు 1 గంటకు పోయింది శోభ. ఆ అమ్మాయి 2007లో వచ్చింది ఇక్కడ చచ్చిపోదామని. అప్పుడు చచ్చిపోదాం అనుకుంటే అది మా కాశీరామ్ శెట్టి గారు ఉన్నారే, ఆయన దగ్గరకు సన్యాసి పెట్టుకొచ్చి అప్పగిస్తే ఆయన కొద్ది రోజులు ఆదరణ చేసి తర్వాత మలయాళస్వామి ఆశ్రమానికి పంపారు. మా శెట్టి గారు చాలా గట్టివాడండి, పరమ జ్ఞాన సంపన్నుడే. అంటే పూర్తి వైరాగ్యం కష్టం, కానీ పూర్తి వైరాగ్యం అంటే ఆశ్రమం నాకు ఎప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు ఆయన. అది కొంచెం కష్టం, కానీ ఆయన ఆవిడ నిజంగా ఆదరించి పంపించారు. 15 సంవత్సరములు ఇక్కడ ఉంది. 2007 మే నెలలో అంబాయాగమురకు వచ్చి 15 ఏళ్ళు ఉండి మొన్న శివరాత్రి నాడు కాశీలో మరణించి మణికర్ణికా ఘట్టంలో దహనం అయిపోయింది. ఏమి యోగం అది! ఎంతో కొంత వైరాగ్యం ఉండడం వేరు, సంపూర్ణముగా ఇక మళ్ళీ ఇంకోటి గుర్తు రాకూడదనమాట. మళ్ళీ మనం ఎక్కడికి రూమ్కి వెళ్ళామంటే మా అమ్మ గుర్తుకు రాకూడదు, నాన్న గుర్తుకు రాకూడదు, పిల్లలు గుర్తుకు రాకూడదు, ధనం గుర్తుకు రాకూడదు. చాలా కష్టం అండి అది. వైరాగ్యం అంటే పైకి చెప్పిన కబుర్లు కాదు, అది ఏదో ఒకటి గుర్తు రాకుండా ఎలా ఉంటుంది మీకు? బంధాలు గుర్తుకు రావడం అంటే నా ఉద్దేశం అక్కడికి వెళ్ళాలనే కోరిక అనమాట. ఓసారి వేదవ్యాసుల వారి దగ్గరకు ఓ శిష్యుడు వచ్చాడు. వ్యాసుడు అప్పుడు బదరీలో ఉన్నాడు. హఠాత్ ఓ తేలు వచ్చింది అక్కడికి కొండ మీదకి. వెంటనే పక్కన కూర్చున్న శిష్యుడు, వ్యాసుడి శిష్యుడు చెప్పు తీసి కొట్టబోయాడు, కొట్టబోయి ఆగిపోయాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా వ్యాసుడు? ఆ తేలు తనంత దాని పోతుంది, ఇక్కడ ఎవరిని ఏమీ చెయ్యదు, దాన్ని చూడగానే చెప్పు తీసి చంపాలనే కోరిక వచ్చింది, ఇప్పుడు చంపకుండా వదిలేవు, చంపాలనే కోరిక వస్తే చంపేసిన పాప వచ్చినట్టే అన్నాడు ఆయన. నువ్వు అడవిలో ఉన్న వైరాగ్య సంపన్నుడు అయి ఉండాలి. వైరాగ్య సంపన్నులకి చంపాలనే కోరిక రావడం కూడా చంపడంతో సమానమే. ఉపవాసం ఉన్నవాడికి పండు కనపడితే పండు తినాలనే కోరిక వస్తే వాడికి ఉపవాసం లేనట్టేట. కానీ అది ఎంత కష్టం! మంచి ఆకలితో ఉన్నాడండి, ఉపవాసం ఉన్నాడండి, ఎదురుగుండా చక్కెర పొంగలు కనపడింది, దద్యోధనం కనపడింది, ఇంకేదో కనపడింది, అబ్బే తిన్నండి తిన్నండి అంటున్నాడు. కానీ తినాలనిపిస్తోంది, తినాలనే కోరిక వచ్చిందంటే ఉపవాసం పోయినట్టేట. అసలు ఆ కోరిక కూడా రారాదు. అది వైరాగ్యం అని పిలువబడుతుంది. ఆ స్థాయికి వెడితే రాగం లేకుండా ఉంటే, ఆ వైరాగ్యం ఉంటేనే వాడు మహాత్ముడు అవుతాడు. కాబట్టి కలియుగంలో ఎక్కడో కొద్ది మంది తప్ప వైరాగ్యవంతులు ఉండరు. కనుక అలాంటి వైరాగ్యవంతులు తక్కువగా ఉండడం వల్ల వైరాగ్యం కూడా ముసలాడైపోయాడు, బాగా మరీ పండు ముసలైపోయాడు. జ్ఞానము ముసలితనం పొందింది, వైరాగ్యం ముసలితనం పొందింది, ఇంకా యోగం. కలియుగంలో యోగులు అని చెప్పేవాళ్ళు చాలామంది భోగులు. ప్రాణాయామం చేసి అదే యోగం అనుకుంటాడు ఒకడు, శ్వాస మీద ధ్యాసే యోగం అంటాడు ఒకడు. అవి శ్వాస మీద ధ్యాస లాంటివి యోగంలో చిన్ని భాగాలు. అష్టాంగ యోగ మార్గం యోగాభ్యాసములో ఏ స్మాల్ పాయింట్ అన్నాడు, చాలా చిన్నది. అసలు యోగం అంటే యోగ చిత్తవృత్తి నిరోధక, మన మనస్సు ఎటు పడితే అటు పోతూ ఉంటుంది, అలా పోకుండా అదుపులో పెట్టడం. ఇక్కడ పురాణం వింటున్నప్పుడు ఈ పురాణం మీద తప్ప ఇంక దేని మీదకి మనస్సు వెళ్లకుండా కనుక మీరు నిరోధించగలిగితే వాడు యోగాభ్యాసము చేసి యోగి అని పిలువబడతాడు. సమత్వం యోగ ఉచ్యతే, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడాలి. చెట్టులో, పుట్టలో, తినే ఆహారంలో, జింకలో, కుంకలో, కుక్కలో, మొక్కలో, అన్నిటిలోనూ పరమాత్మని చూసి ప్రతి ప్రాణిని ప్రేమించే దివ్యతత్వం పొందితే అది యోగం అంటే. అందుకని సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. ఇవన్నీ చాలా కష్టం. కాబట్టి యోగాభ్యాసం కూడా సంపూర్ణముగా పొందిన వాళ్ళు అరుదుగా ఉంటారు. అందువల్ల యోగత్వం అనేది కూడా ఒక ముసలి రూపం పొందింది. ఇంకా నువ్వెవరు అంటే నేనే భక్తి నిండి అందా. భక్తి ఏమో పడుచుది, నిజానికి వాడి పిల్లలట. భక్తికి పిల్లలు ఎవరు? జ్ఞానం, వైరాగ్యం, యోగం. పిల్లలు రిటైర్ అయిపోయి ముసలాళ్ళు అయ్యారు, తల్లి మాత్రం ఆంచిన అవయవనంలో ఉంది. కారణం కలియుగంలో అంతో ఎంతో భక్తి లేని వారు ఎవరు ఉండరు, అందరికీ భక్తి ఉంటుంది. నిష్కామ భక్తి కాకపోయినా సకామ భక్తి అయినా ఉంటుంది. విశ్వనాథుడు దర్శనానికి కొందరు వస్తున్నారు, కాలభైరవ దర్శనానికి వస్తున్నారు, కేదార ఘట్టానికి కడుతున్నారు, గంగా దర్శనానికి వస్తున్నారు, పురాణం వినడానికి కొందరు వస్తున్నారు, ఏదో వంకతో వస్తూనే ఉంటారు. కాబట్టి భక్తి అందరిలో ఉంటుంది, పూర్తిగా కాకపోయినా కొంతైనా ఉంటుంది. ఇలా భక్తి ఉన్నంతకాలం భక్తి ఎప్పుడు అందమైన స్త్రీ రూపంలోనే యవ్వనంతో ఉంటుందిట. అలా భక్తిని నేను, వీళ్ళు కలియుగంలో దెబ్బతిన్నారు అనగానే వీళ్ళు ఎలా కదులుతారు అన్నట్ట. హరినామస్మరణం వల్ల మాత్రమే వీళ్ళకి చైతన్యం వస్తుంది అని భక్తి. అప్పుడు వెళ్ళి ఆయన జ్ఞానం చెవిలో, యోగం చెవిలో, వైరాగ్యం చెవిలో ఓం నమో నారాయణాయ అని గట్టిగా అన్నాడు. అండంతో ఉలిక్కి వెళ్ళొచ్చి కూర్చున్నారట. ముసలితనం పోలేదు కానీ కదలగలిగారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు కదులుతున్నారు కాస్త మెల్లగా. విశ్వనాథుడు ఆలయానికి కడుతున్నప్పుడు కొందరు పరుగు పరుగు నడితే కొంతమంది మెల్లిగా కడతారే, అలా పరుగు పరుగు నడలపోయినా మెల్లిగైనా కదలగలుగుతున్నారు. కలియుగంలో అష్టాక్షరీ మంత్ర ప్రభావము, పంచాక్షరీ మంత్ర ప్రభావము, చాముండా మంత్ర ప్రభావం అంటే నవార్ణ మంత్ర ప్రభావం వల్ల భక్తి అంత కాకపోయినా జ్ఞాన వైరాగ్య యోగములు కూడా నడవగలిగితే కొంత తిరగగలుగుతాయి. ఈ విషయం తెలుసుకుని అప్పుడు ఆయన నన్ను ఏం చేయమంటావని అడిగాడు. అందరికీ జ్ఞానం వైరాగ్య యోగాలు బాగుపడాలని ప్రతి వ్యక్తుల చేత ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయించు, అలాగే అందరినీ భక్తి విడిచిపెట్టకుండా ఉండమని చెప్పు. పర్వదినములలోనూ లేక అమావాస్యలలోనూ పూర్ణిమ రోజుల్లోనూ ఏకాదశి వంటి తిథులలోనూ భగవద్ దర్శనం ప్రజలు చేసుకుంటూ ఉంటే, ఇళ్లలో పండుగలను శాస్త్రబద్ధంగా చేసుకుంటే భక్తి ఎప్పుడూ నవయవనంతో ఉంటుందని చెప్పారుగా, అలాగే చేశాడు. అందుకే పరీక్షిస్తున్నంతకాలం అందరూ ఆలయాలకు వెళ్ళారు, అభిషేకాలు చేశారు, ప్రసాదాలు తిన్నారు, ఉపవాసాలు ఉన్నారు. గ్రహణం వచ్చిందంటే నదికో సముద్రానికో వెళ్ళి స్నానం చేసి అక్కడ జపం చేశారు. మనం కూడా అక్టోబర్ 25వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి సూర్యగ్రహణ సమయంలో, కేతుగ్రస్త సూర్యగ్రహణ సమయంలో స్నానం చేసుకుంటున్నాం, జపం చేసుకుందాం. ఇప్పటి నుంచి ఆ ప్రణాళిక వేసుకోండి. అక్టోబర్ 23వ తారీఖు వరకు భాగవత సప్తాహం చేస్తున్నాం. సప్తాహం అయ్యాక 24వ తారీఖు నాడు కాస్త అన్నీ చూసుకుని 25న సాయంత్రం 5 నుంచి 5:30 దాకా సూర్యగ్రహణం ఉంటుంది. ఆ సమయంలో పట్టు స్నానం ముందు చేస్తాం, అక్కడే కూర్చుని రేవులో మళ్ళీ 5:30 దాకా హాయిగా మన ఇష్టదేవతా మంత్రం, గురువుగారు ఇచ్చిన మంత్ర జపం చేసుకోండి. 5:30కి మళ్ళీ విడిపోయిపోయాక మళ్ళీ గ్రహణ స్నానం చేద్దాం. హాయిగా సువర్ణాదులు దానం చేసుకుందాం, మన జీవితం చరితార్థం చేసుకుందాం. అలా గ్రహణములు వచ్చినప్పుడు తప్పనిసరిగా అనుష్ఠానం చెయ్యాలి, స్నానాలు చెయ్యాలి. ఇవన్నీ చేసుకోవడం ఎంతో లాభం అన్నమాట. ఇవన్నీ పరీక్షిత కాలంలో నడిచాయి. పూర్తిగా వార్ధక్యం తొలగకపోయినా జ్ఞాన వైరాగ్య యోగములు నడవగలిగాయి. భక్తి మాత్రం విజృంభించింది. కలియుగంలో ఎప్పుడూ భక్తిదే విజృంభణ. కలియుగంలో ఉన్న సుఖం ఏంటంటే అందరికీ భక్తి ఉంటుంది ఎంతో కొంత, ఏదో కారణం చేత. ఇలా కొంతకాలం భక్తిని నడిపాడు, జ్ఞాన వైరాగ్య యోగాలను నడిపాడు ఆయన. ఆ తర్వాత ఒకనాడు ఏం జరిగిందట, ఆయన ఎక్కడో కలిపురుషుడు విజృంభిస్తున్నాడు మళ్ళీ అని విన్నాడు. ఆ కలి సంగతి ఏమిటో చూద్దామని ఒక దివ్యరథం ఎక్కి బయలుదేరాడు. నిజంగా నేను ఎదురుగుండా ఒక విచిత్ర దృశ్యం చూశాట. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగదన్నె పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. ఒక చోట ఉత్తర కురుభూముల్లో, ఉత్తర కురుభూములు అంటే ఏమిటో మీరు వినే ఉంటారు, కురుక్షేత్రం కాదంటే కురుక్షేత్రం వేరు, ఉత్తర కురుభూములు అంటే హరిద్వార్ దాటిన దగ్గర నుంచి రుద్రప్రయాగ వెళ్ళే ప్రాంతాలను ఉత్తర కురుభూములు అంటారు, అవి వేరు. అందుకే జీవితంలో ఒకసారైనా చారుధామ యాత్ర చెయ్యాలి. రుద్రప్రయాగ దగ్గర నుంచి కేదారం బదరి వెళ్ళే ఆ ప్రాంతాలన్నీ ఉత్తర కురుభూములే. ఆ కురుభూములను దేవభూములు అంటారు, అది దేవక్షేత్రం. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ అని పిలుస్తున్నామే, అది నిజంగా దేవభూమి, దేవక్షేత్రం. అక్కడ నిరంతరం దేవతలు తిరుగుతారు. అందుకే ఆ ప్రాంతాల్లో వ్యసనములతో ఉన్నవాళ్ళు ఎవరూ కనపడరు. కారు డ్రైవర్ కూడా మద్యం తాగి అక్కడ డ్రైవ్ చేయడు. నేను చాలామందిని చూశాను, మద్యం పూర్తిగా నిషేధంగా ఉంటారు. తేడా వస్తే ఎప్పుడొకప్పుడు వాడు భ్రష్టుడు కూడా అలాగే అవుతాడు. ఆ దేవభూమి రక్షింపబడాలి. దేవభూమిని మీ హృదయ పద్మములలో ఉన్నటువంటి ఒక పురుషుడు పరిపాలించి దాన్ని రక్షించుగాక. మీ హృదయ పద్మాలకి తెలుసు కదా ఎవరికి ఓటేసి ఎవరిని బాగా రక్షించి మన నెత్తి మీద పెట్టుకోవాలో. మీ హృదయ కమలం బాగా చెబుతుంది, కమలం వికసించాలి. అలా పద్మం వికసిస్తే, సహస్రార కమలం పద్మం వికసిస్తే ఈ దేవభూములు రక్షింపబడతాయి. ఆ ప్రాంతంలో కలిపురుషుడు కొంతకాలం తిరిగట్ట, అందుకని అక్కడికి వెళ్ళాడనమాట పరీక్షిత్తు. అక్కడ ఒక విచిత్ర దృశ్యం చూశాడు. కైలాస పర్వతము వలె బాగా ఎత్తుగా తెల్లగా ఉన్న ఒక ఆవు కనపడింది. అంతే ఎత్తుగా ఉన్న ఒక గంభీరమైన గోరాజం ఆబోతు కూడా కనపడింది. పాపం ఆబోతు ఎత్తుగానే ఉంది, కొమ్ములున్నాయి, తెల్లగా ఉంది. పక్కన బక్క చిక్కిపోయింది ఆవు, ఆవు మాత్రం డొక్కలుండిపోయి ఎముకలు బయటకొచ్చాయి. ఆబోతుకి మూడు కాళ్ళు లేవు, ఒక్క కాలే ఉంది. ఒంటి కాలు మీద కుంటుకుంటుంది, మిగతా కాళ్ళు ఇలా విరిగిపోయాయి, కాళ్ళు వంగిపోయాయి, కన్నీళ్లు కారుస్తుంది అది. అటువంటి ఆబోతు దగ్గరకి ఒక క్రూరుడు, పిక్కబలం కలిగిన వాడు, నల్లగా ఉన్నవాడు, కిరీటం ధరించి మహారాజులా కనపడుతున్నవాడు, మహారాజ వేషం ధరించిన వాడు, చేతిలో దుడ్డుకర్ర పట్టుకున్నవాడు, దండం పట్టుకున్నవాడు అయిన ఒక క్రూరుడు వచ్చాడు. ఈ కర్రతో చితక్కొట్టేశాడు ఆబోతుని. ఎడమకాలితో ఎగిరెగిరెగిరి డొక్కలు తన్నట్ట. పక్కనే పాపం ఆవు కూడా ఉన్నది, ఆ ఆవు కూడా బాగా బక్క చిక్కిపోయింది, కన్నీళ్లు కారుస్తోంది. ఆలోలాంగణ అశ్రుపు ఉన్న కణజాలాంబ పరీవాహ, కళ్ళంబట నీళ్లు కారుస్తోంది, శరీరం కంపించిపోతున్నది ఆవునకు. దాని ఒళ్ళంతా చెమట్ల పట్టి ఆ చెమట కిందకి ఏదో పాలు కారినట్టుగా కారిపోతున్నది. అజీవవత్స, పక్కన దూడ కూడా చచ్చిపోయింది పాపం. ఉదయ దుఃఖాన్వితం, అంతకంతకీ దుఃఖం అలా పెరిగిపోతున్నది దానికి. ఘర్మకీలాలాపూరిత దేహ, చెమటలు కింద కారిపోతున్నాయి పాపం. అటువంటి దానిని అమ్మొదవు ఉల్లంఘిల్ చిత్తన్నెల్బడి, ఆ ఆవుని, అంత దీనావస్థలో ఉన్న ఆవుని ఎగిరి మరీ దూకొక్క తన్ను తన్నట్ట. ఏదో లంఘించి అన్న, ఉల్లంఘించి అన్నారంతే, ఎగిరి మరీ దూకాడు అనమాట. డొక్కలు ఒక్క తన్ను తని కింద పడగొట్టేశాడు. వాడి కాలి దెబ్బలు నిర్ఘాతముల వలె పిడుగుల వలె ఉన్నాయి, పిడుగుల్లో ఉన్నాయి. అంతంత తన్నులు తన్నాడు, ఆవుని తన్నాడు, ఆబోతుని తన్నాడు, దాన్ని కొట్టాడు, దీన్ని కొట్టాడు. అవి రెండు కన్నీళ్లు కరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి, రక్షించేవాళ్ళు లేరా 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 కాపాడండి అని వరపెడుతున్నాయి. అది చూడగానే పరీక్షిన్నరేంద్రుడికి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి, దుఃఖం వచ్చేసింది, పరమ బాధ కలిగింది. అని పాపం, నా రాజ్యంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయా, నేనేదో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, షష్ఠి పూర్తి కూడా దాటిపోయింది నాకు, నేను ధర్మాత్ముణ్ణి, ధర్మరాజు గారి మార్గంలో నడుచుకుంటున్నాను అని ఎంతకాలం నేను భావించాను, కానీ నా రాజ్యం ఇలా తగులడిందని తెలియదు నాకు, అయ్యయ్యో ఇదేం దుఃఖం అనుకున్నాడు పాప ఆయన. వెంటనే ఆవు దగ్గరికి, ఆబోత్ దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడిచి ముందు వాటిని ఓదార్చి ఇలా అన్నాడు, అమ్మా గోమాత, ఇంతకాలం శ్రీకృష్ణ పరమాత్ముడు నిన్ను రక్షించాడు, ఆయన ఈ భూమి మీద తిరిగాడు, ఆయన తిరిగినంతకాలం ధర్మం నాలుగు పాదాలు నడిచింది, ఆయన వాళ్ళు లేకుండా పోయాడు, ఆయన పోవడంతో అధర్మం పెచ్చు పెరిగిందని కన్నీళ్లు పెట్టుకోకు. అగణిత వైభవుండగు, అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడ పోయనంచు నివ్వగల కృషించి నేత్రముల వారి కణంబులుతే కుమౌమా లో బెగడ కుమౌమా మద్విశిఖ బృందములన్ వృషలున్ వధించిన మగటిమిచూ పెదన్. తల్లి మహావైభవంతో భూమిని పరిపాలించి కృష్ణుడు కొంతకాలం ఇక్కడుండి ధర్మం నాలుగు పాదాల నిలబెట్టి ఇవాళ శరీరాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు, ఆయన వెళ్ళిపోబట్టి కదా మా గోజాతికి ఇంత కష్టం వచ్చింది అని నువ్వు బాధపడుతున్నావా, కన్నీళ్లు పెట్టుకుంటున్నావా, అలా బాధపడకు, మమ్మల్ని శపించకు. ఆవు కన్నీళ్లు, ఆవు నెత్తురు నేల మీద పడితే ఆ నేల మీద పంటలు సక్రమంగా పండవు, ప్రజలు కష్టాల పాలైపోతారు, ధర్మం నశిస్తుంది, చివరికి ప్రళయం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ అదే దుస్థితి వచ్చింది నా రాజ్యానికి, ఈ దుర్మార్గుణ్ణి నేను వదలను, నా భయంకరమైన బాణాగ్రిజ్వాలలతో ఈ పాపాత్ముణ్ణి భస్మం చేస్తాను, మళ్ళీ ధర్మం నాలుగు పాదాలే నిలబెడతాను. బాధపడకు తల్లి, బాధపడకు, నీ బాధ మాకు బాధ. గోరాజా, నీ కాళ్ళు విరిగిపోయాయని, ఈ దుర్మార్గుడు తన్నుతున్నాడని నువ్వు నన్ను శపించకు అని పలికి ఓదార్చి ఇప్పుడు ఆ నీచుడికేసి తిరిగాడు. ఒరి పాపాత్ముడా, కాసుకో, ఈ క్షణమే నీ శిరస్సుని నా ఖడ్గంతో నరికి పారేస్తున్నాను. అర్జునుని మనుమడు, అర్జునుని కీర్తి వంటి కీర్తి పొందినటువంటి వాడు ఆయన, ఈ పరీక్షిత్ ఇంకా బతికే ఉన్నాడు, అసలు ఈ ఆవును ఎందుకు తన్నావు, ఆబోతును ఎందుకు కొడుతున్నావు, ఒక జీవిని కొట్టాలంటే కారణం ఉండాలి కదా, ఎప్పుడన్నా ఏ ఆవో కొమ్ములతో పొడిచిందనుకోండి, పొడిచినప్పుడు మనల్ని రక్షించుకోవడానికి కొట్టామంటే ఒక అర్థం ఉంది. సాధు జంతువులను ఎందుకు చంపాలి అనవసరంగా. నిన్ను కొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతి ఈ గోవుల తన్నం కారణమేమీ మద్భుజ సనాథ క్షోణి ఏ వేళలందు నేరంబులు చేయరా జరుగవా ధోర్తత్వమును భూమి భృత్సన్నాహంబునర్చెదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. ఈ ఆవు కానీ లేక ఈ ఆబోతు కానీ నిన్ను కొమ్ములతో పొడిచాయా, పడవలేదు, కనీసం నీ దగ్గరకు వచ్చాయా, రాలేదు, నువ్వు దగ్గరకు వచ్చావు తప్ప. ఎంత నిర్భయముగా ఈ ఆవుని ఆబోతుని కొట్టి కాళ్ళు విరగొట్టి హింసిస్తావా, వాటి శరీరం అంతా నెత్తురు కారిపోతుంది కదరా పాపాత్మ. ఈ గోవుల్ని తరడానికి కారణమేమిటి, నేను ఈ చక్రవర్తి పదవిని చేపట్టగానే సింహాసనం మీద కూర్చోగానే చట్టం చేశాను, ఏమని, నా రాజ్యంలో గోవులు వధింపబడడానికి వీల్లేదు, నా రాజ్యంలో సాధువులను హింసించకూడదు, సాధు జంతువులు జోలికి వెళ్ళకూడదు, అందులో ముఖ్యంగా గోవులు జోలికి వెళ్ళకూడదని శాసనం చేశాను. ఆ శాసనాన్ని నిరాకరించి దుశ్శాసనుడు అవుతారు దౌర్భాగ్యుడ. ఇదిగో ఇప్పుడే నిన్ను చంపి మళ్ళీ ఇంకొకడెవడు భూమండలంలో సాధువులను హింసించకుండా చేస్తాను అని వెంటనే కత్తి దూశాడు. రథంలోంచి కిందకి దిగాడు. ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహారాజ వేషం వేసుకున్న వాడు తల పట్టుకుని నరకపోయాడు. వాడు వణికిపోతూ కంపిస్తున్న శరీరంతో ప్రభువు ప్రభువు రక్షించు అని కాళ్ళు గట్టిగా పట్టేసుకుని ఏడ్చేశాడు. నన్ను క్షమించన్నాడు. అసలు పాండవులే కదా మన హిందువులందరికీ ఉన్న పెద్ద గొడవ ఏంటంటే ఎవడన్నా క్షమించంటే పాతవన్నీ మర్చిపోతాం, పోన్లే అంటాం. అదే మన కొంప ముంచుతుంది ఒక్కోసారి. అది మన బలం బలహీనత కూడాను. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. పాపం కలిపురుషుడి దగ్గర అలాగే అయిపోయాడు. ఎవరు పరీక్షిత్ కరుణాస్వరూపుడు అవడం వల్ల వాడు కాళ్ళు పట్టుకుని క్షమించు రక్షించు అనగానే అర్జునుడి మనవడైన అర్జునుడి లాంటి లక్షణాలు కలిగిన వాడు క్షమించేశాను కానీ నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ఎక్కడికైనా పో అన్నట్ట. అప్పుడు వాడు పక్కపక్కనవి నన్ను చంపరన్నావు, నేను చూడగానే నా శరీరం కంపించింది, అందుకే నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ కత్తి ధగ 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 అంటూ ఉంటే వణికిపోయి నీ కాళ్ళు పట్టుకున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించానన్నావు, కానీ నీ రాజ్యంలో ఉండకుండా పొమ్మంటావు, ఎక్కడికి పోతాను? ఈ భూమండలం అంతా నీదే, ఏకఛత్రాధిపత్యంగా భూమండలం అంతా పరిపాలిస్తున్నావు, నీ రాజ్యం వదిలి ఎక్కడికి వెళ్ళగలం? పైగా అసలు నేనెవడో తెలిస్తే నన్ను ఎక్కడికి పంపాలో నీకు తెలుస్తుంది అనగానే ఎందుకు నువ్వెవడం అన్నట్ట. నేనే కలిపురుషుణ్ణి, ఈ యుగానికి నేనే దేవతను అన్నాడు వాడు. కలిదేవతను నేనే, కలిపురుషుణ్ణి అనగాని ఓరు దుర్మారు కూడా నువ్వురా బాబు, నువ్వని తెలిస్తే వయసు పారేసేవాడి ముందే అనవసరంగా క్షమించాను అనుకుని నువ్వేనా కలిపురుషుడివి, అయితే నా రాజ్యంలో అస్సలు ఉండడానికి వీల్లేదు, నీ వల్లే అధర్మం పెరిగిపోతుంది అన్నాడు ఆయన. నాయనా ఈ యుగం నాది, ఇది బ్రహ్మ నిర్ణయం, కాబట్టి ఈ యుగంలో నేనుండాలి, నేను ఉండడానికి కొన్ని స్థానములు చూపించు అన్నాడు ఆయన. నేను ఉండడానికి కూడా ఏదో కొన్ని రూములు చూపించు, 201, 202, 203 ఏదో రూమ్ కేటాయించకపోతే నేను ఆ రూమ్లో ఉండకపోతే ఎలా మరి అన్నట్ట. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ద్యోతం పానం స్త్రియ సోనా యత్రాధర్మశ్చతుర్విధ, జ్యోతం ఎక్కడుంటే అక్కడుండు, పొద్దున సాయంకాలం కూర్చుని ఇళ్ళలో ఆడుతూనే ఉంటారుగా ఒకటే పేకాటలు, అంటే ఒకటే పేకరే కాదు అనేక రకాల ఈ జ్యోతం, గుండాట గ్యాంబ్లింగ్ ఏవో రకరకాలు ఉన్నాయి కదా అవన్నీ జ్యోతమే. అరే నన్ను అడిగితే సెన్సెక్స్ కూడా అంతే, అందులో కూడా ఎంతోమంది అప్పదీసారు, కొంతమంది షేర్ మార్కెట్లో పెట్టి ఆ తర్వాత షేర్ కాదు బేర్, ముందేమో షేర్ ఆ తర్వాత బేర్ బేర్ అంటూ ఉంటారు, సర్వనాశనం ఎక్కువ ఉన్నారు. జ్యోతం ఉన్న చోట కలిపురుషుడు ఉంటారు, ద్యోతంలో ఉండు. రెండవది పానం తాగుడు ఉన్న చోట ఉండు, పొద్దున లేదు సాయంత్రం లేదు బుడ్డి పే బుడ్డి, ఆ ముందు బుడ్డి ఆ తర్వాత వీడు విరుగుతుంది నడ్డి అలా తాగేస్తాడు. ఆ తాగుడున్న చోట కాస్త నువ్వు ఉండు, అంటే తాగేవాళ్ళు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండు, జ్యోతం ఆడే చోట ఉండు అన్నాడు. ఇంకా స్త్రీయ వేశ్యులు ఉన్న చోట ఉండు, శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకునేటటువంటి స్త్రీలు ఉన్న చోట ఉండు, ముత్తయిదువులు ఉన్న చోటుకు వెళ్ళావా భస్మ అయిపోతావు. కాబట్టి పుణ్యస్త్రీల జోలికి కాకుండా ఉత్తమ స్త్రీల జోలికి కాకుండా డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకుని వ్యాపారం చేసేటటువంటి కపట ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళలో ఉండు. ఇంకా నాలుగవది సోనా హింస ఉన్న చోట ఉండు, ఆదివారం వచ్చిందంటే పటపటపటపటక నరికేసి గొర్రెలు అమ్మేసే చోట, మేక మాంసం అమ్మే చోట, గోమాంసం తినే చోట, చేపల్ని బండరాయి మీద బర్ర బర్ర అని అరగదీసే చోట ఇలాంటి ప్రాంతాల్లో ఉండు. అంటే ఎడబడ ఎలా పడితే అలా జరిగే హింస అన్నమాట. శాస్త్ర విహితమైన హింస అవిహితమైన హింస అని రెండు రకాలు. శాస్త్ర ప్రకారం అత్యావశ్యక సమస్యలో భోజనం కోసం చంపితే దోషం కాదు, ప్రాణాపాయ స్థితిలో పావును చంపితే అది హింస కాదు. ఇల్లంతా దోమలం అయిపోయి ఆ దోమల బాధ తట్టుకోలేక ఏ ఆలౌట్ో పెడితే అప్పుడే మీరు ఆలౌట్ అవ్వరు, ఎందుకంటే ప్రాణం కోసం మీ శరీరం కోసం చేసిన హింస కనుక. పక్కన ఎవడో వచ్చి మిమ్మల్ని చెడామెడ కొట్టేస్తూ ఉంటే వాడి నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి మీరు కత్తితో వాడిని పొడిచినా అది చట్టం కూడా చెప్పింది ప్రాణాపాయ స్థితిలో ప్రాణం రక్షించుకోవడానికి చేసే హింస హింస కాదండి. కాబట్టి అది అహింసే, అనవసర హింస. ఉట్టినే చంపేస్తూ ఉంటారు, ఉట్టినే తినకపోయినా బతకలం అయినా సరే చంపుతూ ఉంటారు అనుకోండి, అది హింస, అది శాస్త్ర నిషిద్ధ కర్మతో కూడిన హింస. అటువంటి చోట ఉండు. నాలుగు స్థానాలు ఇచ్చాడు కదా, కానీ కలిపురుషుడు మళ్ళీ ఇంకోటి అడిగాడు, పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ ప్రభు. ద్యోతము పానము స్త్రీలు హింస ఇస్తే మళ్ళీ వాడు మళ్ళీ అడిగట, నాలుగు చాలవండి ఇంకొక్కటి ఇవ్వండి అన్నట్ట. మళ్ళీ అడిగితే జాతరూపం బంగారాన్ని ఇచ్చాడు. అంటే బంగారం అంటే చాలాసార్లు చెప్పానుగా మీకు, నీ బంగారం కాదు, కపట వర్తనతో మోసముతో సంపాదించే పాపిష్టి బంగారం. ఏదో ఒక ఆవిడ వచ్చి పురాణం వింటోంది, వాళ్ళ ఆయనకి తెలియకుండా నానాయాత్ర పడిపోయి ఏ విజయవాడ నుంచో పాపం వచ్చి పురాణం వింటోంది. ఆవిడ మెళ్ళలో ఉన్న గొలుసు కొట్టేసి అది లక్ష రూపాయలు ఖరీదు చేసే గొలుసుని, ఏమండి ఏమండి పార్థసారథి గారు 10,000కి వస్తుంది గొలుసు కొంటారా అంటే, చిచ్చి ఈ దొంగ బంగారం నేను కొన్నాను అలానే, ఎందుకని 100,000 10,000కి వస్తుంది కదా, వస్తుందంటే ఇది మోసం అయ్యి ఉండాలని తెలుసుకుని ఏం చేయాలి వెంటనే, నేను కొనను అనాలి. ఒకవేళ పొరపాటు కొన్నారా చీప్గా వస్తుందని, ఈ పాపిష్టి బంగారంలో కలిపురుషుడు చేరతాడు. ఎందుకంటే నువ్వు ఆశతో ఒక దొంగ సొమ్ము కొంటున్నావు కనుక అది నేరం, దాంట్లో కలిపురుషుడు ఉంటాడు, ఆ పాపం వల్ల నశించిపోతావు. దొంగ సొమ్ము కొనకూడదు, అసలు దొంగ సొమ్ముకి ఆశ పడకూడదండి. ఒక విచిత్రం చెప్పన, బాగా పురాణాలు చెప్పడంలో ప్రసిద్ధికెక్కిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి బెంగళూరు నుంచి వాడు వచ్చాడు. పైగా తాను ఎడితే ఆయన పట్టించుకోవడం అల్లుడు ద్వారా వచ్చేసాడు, వాళ్ళ అల్లుడు ద్వారా. పాప ఈ పిచ్చల్లుడు వాడిని నమ్మేసి తీసుకొచ్చాడు. మాకండి దొడ్లో లంకిబిందులు దొరికాయండి, లంకిబిందులు నిండా 12 గ్రాములు బంగారం కాయిన్స్ దొరికాయండి, ఇవి మేము అమ్ముకోలేమండి, మాకేమో డబ్బు అవసరమైందండి, మీరు 10 లక్షలు ఇస్తే లంకిబిందులు తీసుకుని మీరు దీనితోటి 10 కోట్లు సంపాదించండి. వెంటనే గురువుగారు ఏమన్నారు తెలుసా, పిచ్చి వేషాలు వేయకుండా పో, లంకిబిందులు దొరికితే దీన్ని వెంటనే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆయన మహానుభావుడు కనుక, పౌరాణికుడు కనుక, గట్టాడు కనుక ఇలాంటి ట్రాప్స్ నమ్మడాయన. ఇది పాపిష్టి బంగారం గుర్తుపెట్టుకోండి, మీ దొడ్లో లంకిబిందులు దొరికితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది చట్టం, చట్టానికి వ్యతిరేకముగా మీరు అది కనుక ఏదైనా చేస్తే అందులో కలిపురుషుడు చేరుతాడు, అది పాపం, దొరికితే ఎలాగో నేరం, శిక్ష పడుతుంది, వెంటనే ఇవ్వండి అంటే వాళ్ళు హళ్ళి వెళ్ళిపోయారు. పాప ఈ అమాయక బలుడు కదా, ఒట్టినే వచ్చి పడిపోతుంటే బంగారం గురువుగారు కాదన్నారు కదా అని 60,000 తగిలేసేవాడికి ఇంటికి తెచ్చుకుని క్షవరం అయ్యి, ఇంతకే దొంగ బంగారం, అది బంగారం కదా కదా, చిల్ల పెంకులు అవి, నిజంగా 10 కోట్ల బంగారం వీడి కోసం పట్టుకొస్తాటండి, ఉట్టి నేను దురాశ కాకపోతేను. ఇలాంటి దురాశ ఎప్పుడు లొంగకూడదు. నిజంగా బంగారం అయితే అదొక పాపం, బంగారం కాకపోతే ఎలాగో నీ క్షవరం అయిపోతుంది. ఈరోజు నుంచి మీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే, పురాణం మీద నమ్మకం ఉంటే, కలిపురుషుడు మిమ్మల్ని పట్టుకుంటాడనే భయం ఉంటే ఇటువంటి వాటిని నమ్మకండి. నేను చాలా కాలం నుంచి చెబుతున్నాను, ఎవడైనా తక్కువ రేటుకు బంగారం వస్తుంది నమ్మితే, నిజంగా అది బంగారమే అయినా అది 1 కోటి రూపాయలు బంగారం ఖరీదైనప్పటికీ 10,000కి అమ్ముతున్నప్పుడు ఈ దొంగ బంగారం మీరు కొనకండి. నిజంగా వాడు సొంత డబ్బు అయితే బయటే అమ్ముకుంటాడు షాపులో శుభ్రంగా, మనం కక్కుర్తిపడి కొనకూడదు, అది నిన్ను నీ కొంపని ముంచేస్తుంది, సర్వనాశనం చేస్తుంది, అందులో కలి ఉంటాడు. ముక్తి కావాలనుకున్నవాడు అలాంటి జోలికి వెళ్ళకూడదు. ఎవడన్నా లంకిబిందులు ఉన్నాయి కాయిన్లు దొరుకుతున్నాయి అంటే పొరపాటు వెళ్ళకండి, కాయిన్లు వస్తే కలిపురుషుడు కొనుక్కుంటారు, అది నిజంగా దొంగ బంగారం అయితే అది రోల్డ్ గోల్డ్ అయితే నీ డబ్బు సర్వనాశనం అవుతుంది. ఇటువంటి ట్రాప్స్లో పడకండి. ఆ బంగారములో దొంగ బంగారములో 2 నష్టాలు ఉన్నాయి, ఒకటి కలిపురుష ప్రభావం, 2వది మోసపోయే ప్రభావం. అటువంటి బంగారం ఉందంటే మీ ఇంట్లో కలి చేరుతాడంతే. ఈరోజు నుంచి వాటిని కొనకండి. నేను చేదస్తంగా చెబుతున్నాను అనుకోకండి, భయంతో చెబుతున్నాను. అలాంటి వాళ్ళని చూశాను కాబట్టి చెబుతున్నాను. ఎవడన్నా మోసంగా పట్టుకొచ్చి మీకు అమ్ముతానంటే దాన్ని వెంటనే బాయ్కట్ చేయండి. చేయకపోతే మాత్రం నా శరీరం గగురుపడి గురవుతున్నాను. వాడు అలాంటి బంగారాన్ని చూసినప్పుడల్లా నాకు అందులో కలిపురుషుడు ఏకంగా కిరీటం పెట్టుకుని దుడ్డుకర్ర పట్టుకుని మీదకు వస్తున్నట్టు కనపడతాడు. వాడు దరిద్రం వచ్చి మనకెందుకు, భగవంతుడు మనకి ధర్మంగా ఇచ్చింది ఏదైనా పర్వాలా, కష్టపడి సంపాదించండి, ఎంత వస్తే దానికి బతకండి. ప్రేమతో పట్టుకొచ్చి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు గొప్ప వాళ్ళకి, ఈ పారాయణ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే 10 రూపాయలు 10 కోట్ల కంటే గొప్పది. ఇది ధర్మపరమైనటువంటి భగవంతు నామస్మరణం చేసుకుంటూ సంపాదించే డబ్బు. మీరు చేసుకునే వ్యాపారాలు, మీరు చేసుకునే వృత్తులన్నీ పవిత్రం, వాటితో సంపాదించండి. ఎందుకండి అక్రమ మార్గంలో వచ్చేటప్పుడు మనకి అవి ఎప్పుడు వద్దనమాట. ఇప్పుడు అందులో ఏమైందనమాట, ముచ్చటగా 3 అంటారు, కానీ నేను 4 ఇచ్చాను, నువ్వు అచ్చటగా 5 అడిగావు, అచ్చటగా 5 అనలేదు, అయినా ఇచ్చాను, ఇచ్చేసాడు పరీక్షత్తు. అక్కడికి ఎన్నయ్యే 5 అన్నమాట. ద్యోతం పానం స్త్రియః సోన యత్రాధర్మశ్చతుర్విధః పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ ప్రభువు. మళ్ళీ అడగడంతో బంగారం ఇచ్చాడంటే మొత్తం 5 స్థానాలు. కొంతమంది పురాణములు అసలు బంగారంలోనే కలిపురుషుడు ఉన్నాడని చెబుతున్నారు. అది పాప వాళ్ళకి భాష మీద లేక వ్యాసుడి అంతరాత్మ మీద పట్టు లేక. నిజంగా అన్ని బంగారాల్లోనూ కనుక కలిపురుషుడు ఉంటే మీరందరూ పాపాత్ములే. ఎందుకంటే ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రం ఉంది, ఆ మంగళసూత్రం నువ్వే కట్టావు. అది కలిపురుషుడని తెలిస్తే అసలు నువ్వు మంగళసూత్రమే కట్టకూడదు. అసలు చేతికి ఉంగరం లేకుండా యజ్ఞం చేయకూడదన్నారు. అందుకే ఉంగరం లేకపోతే ఏం చేస్తారు? నాపోటి అమాయకులకి చేతులకు ఉంగరాలు ఉండవు కదా పాపం. మీరంటే కోటీశ్వరులు అయ్యి అందుకని దర్భైనా పెట్టుకుంటున్నారా లేదా? దర్భ ఎందుకు పెట్టుకోమన్నారు అంటే ఉంగరం బదులుగా ఇది. కాబట్టి ఇప్పుడు ఆఖరికి మా కాశీరావు శెట్టి గారి చేతికి కూడా ఉంగరం కనబడుతోంది. ఇప్పుడు ఆయన చేతికి కలిపురుషుడు ఉన్నాడా? ఈయన చేతికి కలిపురుషుడు ఉన్నాడా? ఆవిడ మెడలో కలిపురుషుడు ఉన్నాడా? కాదే. మీ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన బంగారం. మీరు ఉద్యోగం చేసుకుని రిటైర్ అయ్యి పెన్షన్తో చూపొతుకుతున్నవాడు. ఎవరిని నెత్తిమే చేతులెట్టి మోసం చేసి సంపాదించిన డబ్బులు మీ దగ్గర ఉండవు. ఉంటే నా పురాణానికి మీరు రారు ఇక్కడ కూర్చుని. వాళ్ళు ఎక్కడైనా వింటారేమో కానీ కాశీకి వచ్చేందుకు వింటారండి. కాశీలో 7 రోజులు పురాణం కోసం అన్నీ విడిచిపెట్టి కూర్చున్నప్పుడే మీ అందరికీ ముక్తి మీద కోరిక ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము బంగారం, బంగారం లాంటి బంగారం, అది దొంగ బంగారం కాదు. కాబట్టి మీ బంగారం పవిత్రమైన బంగారం అని నేను నమ్ముతున్నాను. మనసా వాచా కర్మణ. ఎందుకో నా దగ్గరికి పాపాత్ములు ఎక్కువగా రాలేరు. నా దగ్గరకు వచ్చారంటే గ్యారంటీ వాడు మంచివాడు అయ్యి ఉంటాడు. ఒకవేళ అంతఃపురం పాపాత్ముడైనా నన్ను చూశాక మారిపోతాడు. నన్ను చూచాక కూడా మారకపోతే ఇక వాడిని దేవుడు తప్ప ఎవరూ మార్చలేరు. దేవుడు కూడా మార్చలేడని నేను అనలేను. ఎందుకంటే విశ్వనాథుడు ఏదైనా చేయగలడు కనుక. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ గొలుసులో, ఆ పులుసులో, ఆ ఉంగరంలో, ఆ కాళ్ళకున్న గజ్జల్లో, లేకపోతే ముక్కు పుడకలో, చెవుల కుండలాలు, ఇప్పుడు నా చెవుల కుండలాలు ఉన్నాయి కదా ఈ కాస్త బంగారం. ఇందులో కలిపురుషుడు ఎందుకు ఉంటాడు? ఇందులో గ్యారంటీగా విష్ణువే ఉంటాడు, లక్ష్మీదే ఉంటుంది. అటువంటి వాటిల్లోకి కలి రాడు. కలి కేవలం అక్రమముగా సంపాదించిన డబ్బుతో కొన్న బంగారమునందు మాత్రమే నివసిస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 5 దేనికి నివాసములు అంటే, జ్యోతం ఉన్న చోట ఏముంటుంది? తతః అనృతం. అసత్యం ఉంటుంది. డబ్బు ఈ జ్యోతం ఉన్న చోట చేరుతుంది. ఆ జోదం ఉన్న చోట ముందు అన్నిటికంటే మొట్టమొదట వచ్చే లక్షణం అనృతం, అసత్యం ఉంటుందన్నమాట. పేకాటరాయుడు నిజం చేతికి చెబుతాడు, దొంగ ముక్కలు బయటికి లాగి అన్ని అబద్ధం ఆడతాడు, ఆట అయిపోయింది అంటాడు. అందులో ఎక్కువగా అసత్యమే ఉంటుంది. కాబట్టి ద్యోతం అంటేనే అసత్యం. జ్యోతం అనే ఒక చెడ్డ లక్షణం ఉన్న చోట కలిపురుషుడు, కలిపురుషుడు వల్ల అసత్యాలు ఆడతావు, అన్ని అబద్ధాలే. ఇంట్లో పెళ్ళడానికి అబద్ధం ఆడతాడు, తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడతాడు, అక్కడ ఆటలో అబద్ధాలు ఆడతాడు, లేదా వాడ అబద్ధాలు ఆడతాడు, అన్ని అబద్ధాలే. ఇక రెండవది పానం. తాగుడున్న చోట ఏముంటుంది? మదం. తాగుడున్న చోట మదం ఉంటుంది. ఏం వాగుతాడో వాడికి తెలియదు. అప్పుడు వాడికి 1000 బలం వచ్చేస్తుండో, చావడానికి సిద్ధంగా ఇలా బక్కగా ఉంటాడా? ఒక్క డోసు వేసుకున్నాడా, ఇక ఆ డోసుతో వీడు నేనే మహారాజును అనుకుంటాడు. ఎవరక్కడో చింతామణి ఆలయం పక్కనున్న బిల్డింగ్ పద్మాగర్ గారు రాసేయండి అన్నాడు ఒకడు వచ్చి మొన్న పురాణంలో. చింతామణి గణపతి పక్కనున్న బిల్డింగ్ వాడు సొత్సొమ్ములేక రాసిచ్చేస్తట. వాడి సొమ్మే పోయింది, రాసిచ్చేస్తే నేను అక్కడికి వెళ్తే వాడు తాగుతాడు. ఆ తాగినప్పుడు ఏం పోగుతాడో వాడికి తెలియదు. ఆ టైంలో ఎంతమంది చూసామండి, ఏలూరులో చచ్చిపోయిన ఒక ముసలాడు ఉండేవాడు అండి, వాడికి వడ్డీ డబ్బు అంటే బాగా ఇష్టం. తెగ తాగేసేవాడు, పద్మాగర్ గారు మీరు సహస్రోధానం చేశారంటే 10 లక్షలు అన్నాడు. 10 లక్షలు కదా, నా దగ్గర ముష్టి ఎత్తుకుపోయాడు దరిద్రుడు. అలా తాగుళ్ళు ఆ టైంలో ఏమొస్తుందో తెలియదు అన్నమాట, పిచ్చివాడు అవుతారనమాట. అందుకే తాగుపోతాడు సొమ్ము తీసుకుంటే దానికి ప్రాయశ్చిత్తం తీసుకోమన్నారండి. ఎందుకంటే వాడు మదం కదా వాడికి. అందుకని పొరపాటున అటువంటి వాడితో బంధుత్వం కూడా మంచిది కాదు, వాడు డబ్బులు తీసుకోకూడదు. ఎందుకంటే వాడి కంట్రోల్ ఉండదు కనుక. తాగినప్పుడు కనుక, తాగుడు పోయాక పర్వాలేదు, ఆ తాగిన కాసేపు మైకంలో ఉన్నప్పుడు వాడు ఏదన్నా చెబితే దాన్ని నమ్మకూడదు. అప్పుడు వాడు ఎన్ని మాటలైనా మాట్లాడేస్తాడు. ఇక తర్వాత ఏమిటి? ద్యోతం అయ్యింది, పానం అయ్యింది, వేశ్యలు అన్నారు కదా, కామము. అక్కడ ఉండేది కామం. ఇక పగల్లేదు రాత్రి లేదు ఆ స్త్రీలోలుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, డబ్బంతా తీసుకెళ్ళి దానికి తగలేస్తాడు. అక్కడ కామం ఉంటుంది. సోనా నాలుగవది ఏమిటి? హింస. అక్కడే ఉంటుంది వైరం, విరోధం ఉంటుంది. హింస ఉంటే విరోధమే. నువ్వు వాడిని చంపుతావు, కొడతావు, దానివల్ల వాడు కొడతాడు, ఇక్కడ మీ ఇద్దరికి మధ్యలో తగాదా. ఇంకా ఐదవది బంగారం. ఈ మొత్తం నాలుగింటికి మూల కారణమైనటువంటిది ఉంటుందట. అదేమిటి చెప్పగలరుగా మీరు? మొత్తం ఎన్నిటికీ మూల కారణమైన వైరం అక్కడే ఉంటుంది. తతోన్వృతం మదం కామం రజో వైరంచ పంచమం అమూని పంచస్థానాని అధర్మ ప్రభవ కలిహి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏమేమి ఉండకూడదు మన దగ్గర. వరసగా ద్యోతం, పానం, స్త్రియ, సోన, ఐదవది జాత రూపం అంటే బంగారం. ద్యోతం వల్ల ఏమొస్తుందని చెప్పాం? అనృతం, అసత్యం ఉంటుంది. తాగుడు వల్ల ఏముంటుంది? మదం ఉంటుంది. వేశ్యలు ఉన్న చోట కామం ఉంటుంది. హింస ఉన్న చోట రజోగుణం ఉంటుంది, పగ ఉంటుంది. రజస్సు పగకి మూల కారణమైనటువంటి రజోగుణం ఉంటుంది. బంగారం ఉన్న చోట అన్నిటికీ మూల కారణమైన వైరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి నుంచి బయటపడాలి. బయటపడటం ఎలాగా? ఈ ఐదు స్థానాలు కూడా పరీక్షిత్తు కలికిచ్చాడు కలిపురుషుడికి. ఈ ఐదింట్లో కలిపురుషుడు ఉంటాడు. ఇందులోంచి బయటపడాలంటే భాగవతమును 7 రోజులు శ్రద్ధతో వినండి చాలు, అందులోంచి బయటపడిపోతారట. ఆ పాపములు మిమ్మల్ని అంటవుగా కంటవు. ఇది వరకు ఒకవేళ తెలియక చేసిన ఆ పాపములన్నీ పటాపంచలై దూరంగా వెళ్ళిపోతాయి. అధర్మ ప్రభవ కలిహి, కలిపురుషుడు అంటేనే అధర్మం నుంచి పుడతాడు, అధర్మాన్ని పుట్టిస్తాడు. అందునుంచి బయటపడడానికి ఈ కథ మీరు గ్యారంటీగా విన్నారనుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన కథ విన్నారా లేదా? శ్రద్ధగా విన్నారా? అలా శ్రద్ధగా విన్న వారిని కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు. ఇలా కలిని వదిలేశాడు. కొందరు అడిగారు కలిని చంపచ్చు కదా, చంపకుండా ఎందుకు వదిలాడని. సారంగయవ సారభుక్ అన్నారు వేదవ్యాసుల వారి మూలంలో. తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ, చేసిన కాని పాపములు చందవు, చేసినంతటం చేసెదనన్న మాత్రమున చెందును, పుణ్యఫలం బులంచు ఉల్లాసముతోడ త్రావి విరులం తెగజూడని తేటి కైవడిన్. ఈ కలియుగానికి ఒక గొప్ప లక్షణం ఉంది. అందుకే కలిపురుషుణ్ణి చంపకుండా వదిలిపెట్టాడు పరీక్షిత్తు. కారణం ఏమిటి? కలియుగంలో పాపము చేస్తే మాత్రమే మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు దొంగతనం చేస్తే దొంగతనం చేసిన పాపం చుట్టుకుంటుంది, హత్య చేస్తే హత్య చేసిన పాపం చుట్టుకుంటుంది, అసత్యం ఆడితే అసత్యం చేసిన పాపం పట్టుకుంటుంది. ఇలా ఏ పాపమైనా చేస్తే మాత్రమే ఆ పాప ఫలితం పొందుతారు. అంటే ఉదాహరణకి దోమని చంపాలని కోరికొచ్చి దోమని చంపకపోయారనుకోండి, అప్పుడు మీకు పాపం రాదట. దోమని చంపితేనే దోమని చంపిన పాపం వస్తుంది ఒక కలియుగంలో. అది పుణ్యమైతేనో? పుణ్యం ఎటువంటిదో తెలుసా? చేసినంతటం పుణ్య ఫలితం చేస్తే వచ్చేస్తుంది. దానం చేస్తే దాన ఫలితం వస్తుంది, పురాణం వింటే పురాణ ఫలితం వస్తుంది. అసలు చెయ్యక్కర్లేదుటండు, చేసేదనన్న మాత్రమున చెందును. కలియుగంలో నేను ధర్మం చేస్తాను, నేను బంగారం దానం చేస్తాను, నేను గృహదానం చేస్తాను, లేక నేను వస్త్రదానం చేస్తాను అని మనస్సులో అనుకుని ఒకవేళ పొరపాటులు చేయలేకపోయినా చేస్తానని మనస్సులో అనుకోవడం వల్ల కూడా దానము చేసిన ఫలితం వస్తుంది. మంచి పని చేస్తానంటే చేస్తానన్న ఫలితం వస్తుంది, పురాణం వింటానంటే అది విన్న ఫలితం వస్తుంది. ఒకవేళ మర్చిపోయినా ఏమనుకోటాను, 2022 అక్టోబర్లో 23వ తారీఖు అక్టోబర్ వరకు భాగవత సప్తాహం ఉంది, ఆ సప్తాహ సమయంలో మళ్ళీ వస్తాను, గురువుగారి భాగవతం వింటాను, 24న ఆయనతో పాటు తిరుగుతాను, 25న గ్రహణ స్నానం చేస్తానని మనసులో అనుకుని కర్మగారి పొరపాటును మర్చిపోయి లేక అనారోగ్యం వల్ల రాలేకపోయినా చేస్తానన్న వల్ల కూడా కొంత ఫలితం వస్తుంది. అది కూడా అదృష్టమేగా. అది కలి యొక్క లక్షణం. ఒక కలియుగమునకు మాత్రమే ఆ యోగం ఉన్నది. అందుకనే కలియుగములో ఉన్న సారమును స్వీకరించాడు ఆయన. సారంగయవ సారభుక్, సారభుక్ అయిన సారంగము లే. సారంగం అంటే తుమ్మెద, ఇక్కడ జింక కాదు, తుమ్మెద. తుమ్మిది ఏం చేస్తుంది? ఓ పువ్వులో వాలుతుంది. పువ్వు మీద వాలి అందులో ఉన్న సారము తేనె తాగుతుంది. తేనె తాగి పువ్వుని మాత్రం చంపదు. అవునా? మరంద ఉల్లాసముతోడద్రావి విరులన్ తెగజోడని తేటికైవడిని. తుమ్మెద తేనె తాగి పువ్వుని విడిచినట్లుగా కలిపురుషుడనే పువ్వులో ఉన్న మంచి పని చేస్తానన్నంత మాత్రం చేతే మంచి ఫలితం వచ్చే తేనెని తాగి ఆ కలిపురుషుడి పువ్వులో భావించి వదిలేసేట. ఆయన పువ్వులో తేనె ఉంది, కలిపురుషుడు నిజానికి పువ్వులాంటి వాడు కాదే, కానీ అందులో మంచితనం ఏమిటి? మంచి చేస్తానంటే మంచి ఫలితం వస్తుంది కనుక. కాబట్టి అది చాలు అనుకున్నాడు, అదే తేనె అనుకున్నాడు. ఆ తేనె తాగాడు ఆయన, ఆ మంచిని సేకరించాడు, వాణ్ణి వదిలిపెట్టాడు. ఎంత మంచి పోలిక! కలియుగంలో చాలా అదృష్టం ఏమిటంటే చేస్తానంటే పుణ్యం వస్తుంది, నామస్మరణము చేస్తే చాలా తొందరగా తరిస్తారు కలియుగంలో. కలవు సంకీర్తనాత్ ముక్తి, కలియుగములో సంకీర్తనము చేయడం వల్ల ముక్తి వస్తుంది. అందుకే కలియుగంలో చెక్క 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 వీలున్నప్పుడల్లా సంకీర్తన చేయాలి. నారాయణ, గోవింద, శివ, శివ, పరమేశ్వర, సితికంఠ, శ్రీకంఠ అంటూ వీలున్నప్పుడల్లా పరమేశ్వర సంకీర్తనం చేయాలి. ఈ సంకీర్తనం వల్ల ముక్తి వస్తుంది. కలియుగంలో ఎవడు మూర్ఖుడు అంటే మందుడు, చురుకుతనం లేనివాడు ఈ భాగవతం వినట్ట, వాడు భ్రష్టుడైపోతాడట. భాగవతం జరుగుతుందని తెలిసింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మకాం పెట్టిన వాళ్ళు? అందులో ఇక్కడికి ఎంతమంది రాగలిగారు? రానివాడు ఎవరంటే మందునకు మంద బుద్ధికి మందాయువునకు నిరర్థ మార్గునకును గోవింద చరణారవింద మరందము గొన తెరపి లేదు రాత్రిందివముల్. చురుకుతనం లేనివాడు, తెలివితేటలు తక్కువగా ఉన్నవాడు, ఆయువు నశించినవాడు అంటే ఇంకా వాడు ఎక్కువ కాలం ఉండడం అన్నమాట, లేదా వాడు ఆయువు వ్యర్థం అనుకున్నవాడు, పనికి మాలిన పనులు చేస్తూ జీవితం గడిపేవాడు, ఎప్పుడు డబ్బు సంపాదించడమే, ఎప్పుడు డబ్బు సంపాదిద్దామా, ఎప్పుడు పోగేసుకుందామా అనుకుంటాడు, పిల్లలకి ఎవరు తాము తినరు, అలా బ్యాంకులో దాచి దాచి తస్తాడు, ఎవడో పట్టుకుపోతాడు దాన్ని. అటువంటి వాళ్ళంతా నిరర్థ మార్గులు. కన్న తల్లికి అన్నం పెట్టని వాళ్ళు ఉన్నారండి ఇప్పటికి కూడాను. అయ్యో మన అమ్మ మనల్ని పెంచింది, ఇప్పుడు ముసలిదైపోయింది, దానికి ఇంత అన్నం పెడదాం అనుకోకుండా ఇతరులపై చూసేవాళ్ళు ఎంతమంది లేరు. ఓల్డేజ్ హోములో చూసే పరమ దౌర్భాగ్యులు, నీతులు, నికృష్టులు ఉన్నారే, వాళ్ళంతా నిరర్థ మార్గులు. ఇవాళ నువ్వు నీ తల్లికి అన్నం పెట్టడల్లా, రేపు పొద్దున్న నీ కొడుకు కోడలు కూడా నీకు అదే స్థితి కలిగిస్తారు. భగవంతుడు వాళ్ళ మనసులో దూరి నీకు అదే స్థితి తీసుకొస్తారు. చాలామంది చేసే పాపిష్టి పని అది. వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలకు పెట్టరు. పిల్లలు కావాలా, తల్లిదండ్రులు అక్కర్లేదా? చాలా కాలం క్రితం పెళ్ళైన వెంటనే ఒక కోడలు అత్తగారిని తీసుకెళ్ళి దొడ్లో పడుకోబెట్టింది. అది ఆవులు గేదెలు తిరిగే బందెల దొడ్డి లాంటిది, గోశాల గొడ్లశాల, అందులో నులక మంచం వేసి నులక మంచం మీద పడుకోవే పిచ్చెత్తా అంది. ఆవిడకి తినడానికి ఒక సత్తు బొచ్చి పెట్టింది, అల్యూమినియం దిక్కుమాల అల్యూమినియం ప్లేట్ ఒకటి ఉంటుంది, అది కూడా సొట్టలు పడిపోయింది. రోజు అందరూ భోంచేశాక మిగిలిపోయిన కూర మొదలైనవన్నీ ఆ ప్లేట్లో వేసి వాళ్ళ అత్తగారికి పెట్టేది. ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు, వాడికి 3 ఏళ్ళు వచ్చాయి. ఇదంతా వాడు రోజు చూసేవాడు. హఠాత్తుగా ఓ రోజు నీ కోడలు గారు అత్తగారికి అన్నం పెడదామని చూస్తే బొచ్చి కనపడలేదు, ఈ సత్తు బొచ్చే. ఏది బొచ్చే బొచ్చే అంటే కొడుకు వచ్చి నేను తీసి బీరువాలో పెట్టి తాళం వేశానమ్మా అన్నట్ట. 3 ఏళ్ళ కొడుకు. ఎందుకంటే రేపు నాకు పెళ్ళి అవుతుందిగా, నా పెళ్ళం వస్తుందిగా, అప్పుడు నీకు ఇదే బొచ్చి పెట్టాలి కదా, అందుకే నా బొచ్చి నీ కోసం దాచానన్నట్ట. ఈ బొచ్చి బీరువాలో దాచేవాడు, దెబ్బతో దచ్చింది ఇది. ఇది అందరికీ వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు నాకు అని కదా ఇది, మనం మన కోసం చెప్పుకుంటున్నాం. తల్లి ఉంది, ఆ తల్లి మనల్ని పోషించింది, ఆవిడకి ఇంత అన్నం పెట్టద్దా? అసలు కొడుకులు కంటే కూతుళ్ళు నేను కదండి. నేను చాలా ఆశ్చర్యపోతున్నాడు, మా అత్తగారికి హాయిగా 3 కూతుళ్ళే, ఎప్పుడు హాయిగా మా ఇంట్లోనే ఉండి వేళగా దేవుడు సేవించుకుంటూ మా ఆవిడ పెట్టిన భోజనం దర్జాగా తింటూ ఆవిడకున్న టీవీ ఎవరికి లేదనిపిస్తుంది, యోగం ఆవిడకి. కొడుకులు లేరనుకుందాం పాప, ఎవరికన్నా కూతుళ్ళు పెంచాలి, పెంచకుండా ఆస్తి కావాలా, స్థలం కావాలా, కొంప కావాలా, ఆవిడ మాత్రం రోడ్డు మీద గంటుతావా, ఒక్కరోజు పిలిచేంత అన్నం పెట్టవా, కాఫీ ఇవ్వవా, రేపు పొద్దున్న నీవు చచ్చాక నీ నోట్లో తులసి తత్వం పోసే దిక్కు లేక గిలగిలలాడి చచ్చి నరకం పాలవుతావు, తెలుసునా నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి. తల్లి తండ్రి వ్యవహారంలో చాలా జాగ్రత్తగా చూడాలి, చూడకపోతే మహాపాప అది. ధర్మం గురించి రోజు చెబుతూ మనం ఆ ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే రేపొద్దు నీ బతుకం అవుతుంది. వాళ్ళు ఇలా ఉంటావు అనుకోవద్దు. రోజు ఆరోగ్యం బాగున్నన్ని రోజులు ఒక ఎత్తు. కన్న తల్లిదండ్రులకి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి, పూజించాలి. అలాగే అన్నీ ఏ ధర్మాన్ని ఆ ధర్మం నిలబెట్టవలసిందే. భార్యను ఎలా చూడాలి, ఆ మార్గం మార్గమే. పిల్లల్ని ఎలా చూడాలి, ఆ మార్గం ఆ మార్గమే. నీ ధర్మ మార్గం దేని విడిచిపెట్టగలవు. ఇందులో ఏది తప్పినా అది మహాప్రమాదమే. అటువంటి వాళ్ళని ఏమంటారు, నిరర్ధమార్గులు. అటువంటి వాళ్ళకి మాత్రమే గోవింద చరణారవింద మరందముగున తెరపి లేదు రాత్రిందివములు. గోవిందుని పాద పద్మములలో ఉన్న అమృతం తేనె తాగడానికి రాత్రి పగలు కూడా రవ్వంత సమయం చెక్కదట. శ్రీకృష్ణుడి పాదాలని పద్మంతో పోల్చారు. తామర పువ్వులోంచి ఒక అందమైన తేనె వస్తుంది, ఆ తేనె భాగవతం. శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాల్లోంచి వచ్చే అమృతరసమే భాగవతామృతం అంటే. ఇది తాగడానికి వాడికి కుదరదు సమయం. ఎవరెవరు భాగవతం వినరు? మందుడు, మందబుద్ధి, ఆయువు నశించినవాడు, నిరర్ధమార్గుడు, ఇటువంటి వాళ్ళు భాగవతం సప్తాహ దీక్షతో కాశీలో జరిగినా వాడి బతుకు మూసియే. ఇంట్లో ఏలూరులో జరిగినా వెండం, హైదరాబాద్లో అయినా వెండో, ఎప్పుడు కూర్చుని టీవీలు చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ లేదా ఏదైనా అంటే మా అమ్మాయిలు రమ్మన్నారు, అబ్బాయి రమ్మన్నాడు అని అక్కడికి వెళ్ళి అనవసరంగా లేనిపోని పుణుకులు తింటూ చివరికి గొణుక్కుంటూ చివరి రోజుల్లో నోరు పడిపోయి అప్పుడు గోవింద అనలేక నారాయణ అనమంటే నారా అనలేక తీసుకు తీసుకు తెచ్చి చివరికి యమలోకానికి వెళ్ళి కుంభీపాకం వంటి నరకాల్లో పడి కృంగి కృశించి నశించిపోతారట. నేనల్లా, భాగవతంలో పద్యం అడగండి, శివశివాని కాదు, శివుడి కాదు, ఆడ రాసినటువంటి వ్యాసుని అడగండి. కాబట్టి నిరంతరము మనం చేయవలసింది భగవన్నామ సంకీర్తన, భగవత్ కథ. ఇది కలియుగంలో చాలా అవసరం. నీ ధర్మములన్నీ పనులు చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, డబ్బు సంపాదించుకో, కాసేపు భగవన్నామం చేయలేవా? అప్పుడప్పుడు వచ్చి ఒక్కసారి సప్తాహం వినలేవా? కొంచెమైనా భగవత్ కథ వినలేవా? నువ్వు వినలేకపోతే నీకు సమయం లేదు 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 అని తప్పించుకుంటే ఏముడేమంటాడు, నీకు లేదు సమయం, నాకు వచ్చింది సమయం అంటాడు. ఆయన యమపాశం వేస్తాడు, టిక్కర ప్రాణం తీస్తాడు, ఇక ఆ తర్వాత అయిపోయినట్టే. అప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఒక్క క్షణం కూడా ఆయువు ఇవ్వడు గుర్తుపెట్టుకోండి. యముడు కఠినుడు, అత్యంత ధర్మ కర్మ కఠినుడు, సమవర్తి అంటారు ఆయన్ని. కానీ అటువంటి సమవర్తి ఏం చేశాడో చెబుతాను, వింటే ఆశ్చర్యపోతారు. ఈ కథంతా సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా నైమిషారణ్యంలో వింటున్నారు. అప్పుడు సౌనకాదులు సూతుడికేసి తిరిగి పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు, నువ్వు ఎక్కువ కాలం జీవించు, నువ్వు జీవిస్తే ఎన్నో పురాణ కథలు ఎంతోమందికి చెబుతావు. మా అదృష్టవశాత్తు నువ్వు మంచి భాగవతం వంటి పురాణాలు వినిపించి మమ్మల్ని సరైన మార్గంలో పెడుతున్నావు. అందుకే నువ్వు 10 కాలాలు చల్లగా బతకాలని కోరుకుంటున్నాం భగవంతుడి, దీవించట్ల భగవంతుడు కోరుకుంటున్నావు నీకు ఆయువు రావాలని. మహాత్మా, ఈయన ఎవరో తెలుసా అని ఓ పక్కన కూర్చున్నాయని చూపించారు. సూతుడికి తెలియదు ఆయన ఎవరో. ఆయన ఎవరు? యమధర్మరాజు గారు. నైమిషారణ్యంలో 1000 ఏళ్ళు యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం చూడడానికి రమ్మని పిలిచారట. యముడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. తీరా యముడు కూర్చున్న టైంలో భాగవతం చెప్పడం మొదలెట్టాడు సూతుడు. భాగవతం వింటూ యముడు మళ్ళీ నరకానికి వెళ్ళలేదట, తన లోకానికి వెళ్ళి తన డ్యూటీ చేయలేదే. లాంగ్ లీవ్ పెట్టినవాడు లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడే ఉండిపోయాడు. 4 ఏళ్ళు భాగవతం విన్నట్టు ఆయన. ఈ 4 ఏళ్ళు ఆయన యమలోకానికి వెళ్ళకపోవటం వల్ల చిత్రగుప్తుడు చిట్టా ఎప్పలేదు. ఎప్పపోవడం వల్ల ఈ 4 ఏళ్ళు భారతదేశంలో ఒక్కడ చదవలేదు అండి. అయి అంటే ఆయువులు తీయడం మర్చిపోయాడు ఆయన. యమధర్మరాజు గారు డ్యూటీ మర్చిపోయింది ఫస్ట్ టైం ఎక్కడ తెలుసా? నైమిషారణ్యంలో సూతుడి భాగవతం విని. అప్పుడు మాత్రమే ఆయన మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళ యొక్క చిట్టాని చిత్రగుప్తాదులకి చెప్పి ఇదిగో ఫలానా తోట ఫలానా వాడు ఉన్నాడురా, వాడి ప్రాణం తీరా అని చెప్పడం మర్చిపోవడం వల్ల 4 ఏళ్ళు ఎక్స్ట్రా బతికారు. కానీ అది ఎలవేళలో జరగదు. ఒకే ఒక్కసారి అయినా తన ధర్మాన్ని విడిచిపెట్టాట. మళ్ళీ యముడు తన ధర్మమును విడిచి కొంత ఆయువు ఇచ్చి అవతల వాడు ధర్మ మార్గంలో నడుచుకునేలా చేసి వాడికి ముక్తినివ్వాలంటే దానికి ఒకటే మార్గం, భాగవతం వినడమే. భాగవతం వింటే కోల్పోయిన ఆయువులో కొంత మళ్ళీ తిరిగి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి, కోల్పోయిన ఆయువు మళ్ళీ మీకు కొంత వస్తుంది. అంటే ఏమిటి? ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయనకి భగవంతుడు 90 ఏళ్ళు బతుకు అని నుదుట రాశాడు. కానీ 90 ఏళ్ళు కాకుండా ఆయన 60 ఏటే చచ్చిపోయాట. ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆయన చేసిన పాపాల వల్ల ఆయన ఆయువు నశించిపోయింది. మనం చేసే పాపముల వల్ల బ్రహ్మదేవుడు మన నుదుట కొంతకాలం బతకమని రాసినా మనం ముందే పోతాం. దానికి ఉదాహరణ చెబుతాను. దుర్యోధనుడికి 128 ఆయువు రాశాడు బ్రహ్మ. దుర్యోధనుడికే కాదు, మొత్తం కౌరవులందరూ కూడా ఒక రోజు తేడాలో పుట్టిన వాళ్ళే అంతాను. అందరికీ 128 ఆయువు, కానీ అందరూ 60 చచ్చిపోయారు. ఇంకా 68 ఆయువు ఉండగానే ముందే చచ్చారు. ఎలా చచ్చారు? పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అనించంపించి గోవిందు డిప్పించన్ రాజ్యము ధర్మసూనునకు కల్పించన్ మహాఖ్యాతి చేయిల్చన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. దుర్మార్గుడు దుర్యోధనుడు ఒక శుభముహూర్తం అనుకుని అశుభముహూర్తంలో ద్రౌపదీదేవి చీరలు దుశ్శాసనుడి ద్వారా ఒలిపించాడు, ఇప్పించాడు. ఏ ముహూర్తంలో దుర్యోధనుడు ఈ పని చేయించాడో ఆ ముహూర్తంలోనే వాడికి 68 ఆయువు తగ్గిపోయింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరికీ కూడా 68 పోయిందిటి వాడు ఆయువు. ఇంకా 68 బతకవలసిన వాళ్ళు 60 తెచ్చారు. కారణం ఏమిటి? పాంచాలి కబరి వికర్షణ మహా పాప క్షత ఆయుష్కులు. ద్రౌపదీదేవి జుట్టు ముడి పట్టుకొని సభలోకి ఈడ్పించటం వల్ల క్షత దెబ్బతిన్నా నశించిపోయిన ఆయుష్కులు ఆయుష్కల వాళ్ళు అయ్యారు. ఆవిడ జుట్టు పట్టుకున్నారు, లోపలికి లాక్కొచ్చారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ పాపం పండింది. ఆవిడ బట్టలు ఏడ్చడంతో పూర్తిగా పాపం పండింది, సర్వనాశనం అయిపోయారు. అదే ఆ పని చేయకపోతే ఇంకా కొంతకాలం బతికేవారు. అలాగే మనం కూడా గురుద్రోహం, ఇంటికి వెళ్ళాక గురువుగారిని తిట్టడం, ఎదురుకుంటున్నారు మా గురువుగారు దేవుడు, బయటికి వెళ్ళాక ఆ దిక్కుమాల గురువు అనడం, గురుద్రోహం వల్ల మీ జీవితంలో 2 ఆయువు తగ్గుతుంది. అన్నద్రోహం చేస్తే 2 ఆయువు తగ్గుతుంది. అంటే అన్నం పెట్టిన వాడిని తిడతారనుకోండి, అన్నం పెట్టిన వాడిని బయటికి వెళ్ళక తిట్టకూడదండి. అవి పెట్టాడులే అన్నం, ఏం పెట్టాడు, నిన్నటి అన్నం పెట్టాడు అని తిడతారు కొందరు. నిన్నటి అన్నం మాత్రం ఎందుకు పెడతారు? అన్నద్రోహం వల్ల 2 ఆయువు. దైవద్రోహం చేస్తే 2 ఆయువు. మిత్రద్రోహం వల్ల 7. విప్రద్రోహం, బ్రాహ్మడికి ద్రోహం చేస్తే 2. ఇలా ఒక్కొక్క దానికి కొంత చొప్పున తగ్గుతూ ఉంటుంది. ఇలా అన్ని చాలా లిస్ట్ అంతా ఇప్పుడు చెప్తే అసలు పురాణంపై అది మిగులుతుంది మీకు. కాబట్టి ఇలా పోతుంది ఆయువు. ఈ పాపాలు చేసినప్పుడల్లా జీవితం అంతా గురుద్రోహం చేస్తే 1-2 పోయింది, బ్రహ్మద్రోహం వల్ల 2 పోయింది, మిత్రద్రోహం వల్ల 7 పోయింది, అన్నద్రోహం వల్ల 2 పోయింది. ఇలా ఎన్నో పాపాలు ఏమవుతుందనమాట, మన జీవితంలో 50 ఆయువు పోతుంది. కానీ కొంతమంది పోయిన ఆయువు మళ్ళీ ఎలా సంపాదిస్తున్నారు? గుళ్ళోకి వెళ్ళి తీర్థం పుచ్చుకోవడం వల్ల. అకాల మృత్యు హరణం అంటున్నారా లేదా? అకాలములో వచ్చే మృత్యువుని, అంటే నువ్వు చేసిన పాపముల వల్ల నువ్వు కొంచెం ముందే చచ్చిపోతున్నావు, ఆ చచ్చిపోకుండా నిన్ను రక్షించడం కోసం ఇది ఈ తీర్థం తీసుకొని మన పెద్దలు చెప్పి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షయకరం, శివుడి గుళ్ళో కడితే శివపాదోదకం శుభమని, అదే విష్ణువాలయానికి కడితే హరిపాదోదకం శుభమని, అమ్మవారి ఆలయానికి కడితే మాతృపాదోదకం శుభమని కాస్త తీర్థం ఇవ్వగానే ఒక సెకనో ఒక నిమిషమో గంటో ఆయా ప్రభావాలను బట్టి మనకు మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ అవుతూ ఉంటాయి, ఆయువు వస్తూ ఉంటుంది. ఇలా నిత్యం చేయగా 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 కొంత ఆయువు మళ్ళీ వస్తుంది. అయినా 10 ఆయువు ఇంకా రావాలనుకోండి, మీకు 10 ఆయువు పోయింది, 10 రావాలి, అప్పుడేం చేయాలి? శ్రీమద్భాగవతమును సప్తాహ దీక్షతో వింటే నశించిన ఆయువులో 10 ఆయువు తిరిగి మీకు వస్తుంది. కోల్పోయిన ఆయువు రావడం అంటే ఇది. అందుకని భాగవతం ప్రతి పురాణములకు ఒక్కొక్క సంవత్సరం మనకు వస్తుందిట. అందులో భాగవతం అయితే దాదాపు 10 ఆయువు తిరిగి ఇస్తుంది. అప్పుడు 10 ఆయువు పెరిగితే ఏమవుతుంది వాడికి? ధర్మం మీద ఆసక్తి పెరుగుతుంది. ఎందుకని? ఇది పవిత్రమైన ఆయువు కనుక. అప్పుడు ఆ 10 భగవంతుడిని స్మరించి ముక్తి పొందుతాడు. దానికి ఉదాహరణే అజామిళోపాఖ్యానం. అజామిళుడు మళ్ళీ బతికాక 10 బతికట్టండు అయ్యి, సరిగ్గా 10 బతికాడు. ఆ 10 వాడి జీవితమే మారిపోయింది, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అందువల్ల శ్రీమద్భాగవతం వినాలి. వింటే ఎవడు ఏం చేస్తాడనమాట? కొంచెం 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 చెప్పిన శ్రద్ధగా, ఒకరోజు ఉన్నావు కొంత ఆయువు ఇచ్చాడు, 2 రోజు ఉన్నావు మళ్ళీ కొంత ఆయువు ఇస్తాడు, ఇలా ఇస్తాడు, మీ అదృష్టం శ్రద్ధగా వింటే, పూర్తిగా శ్రద్ధగా వింటే, ఇందాక ఒకటి చెప్పారు కానీ వైరాగ్యంతో వింటున్నానని, అలా వింటే 10 ఏళ్ళు ఆయువు పెరుగుతుంది మనకి. పోతే పోకపోతే పెరగదు, కానీ మన ఆయువు కనుక కోల్పోయి ఉంటే మనం మన పాపాల వల్ల అవి తిరిగి వస్తాయి. వస్తే ఎంతో లాభం అనమాట. ఈ కాశీలో అలా భగవంతుడు స్మరించి హాయిగా ముక్తి పొందవచ్చు. అందువల్ల భాగవతం వినాలి. ఈ భాగవతంలో ప్రతి కథ అద్భుతమే. ఇదివరలో ఎప్పుడూ చెప్పని లీలలు, కొన్ని లీలలు మిగిలిపోయినవన్నీ ఈసారి చెప్పాలని నారాయణ పరమేశ్వరి గారి యొక్క ఆత్మ అమెరికా నుంచి నన్ను కోరింది. ఆయన ఇప్పుడు లైవ్లో వింటూ ఉంటారు. ఆయన పరమాత్మ స్వరూపుడు. ఇప్పుడు ఆయనకి కూడా మంచి ఆయువు పెరుగుతుంది, ఆయన భార్యకి ఆయువు పెరుగుతుంది, ఆయనకి చాలా శుభాలు కలుగుతాయి. ఇందులో పాల్గొని పారాయణం చేయించుకుంటున్న ప్రతిజీవి ధన్యజీవుడు అవుతాడు. ఎందుకో ఆయన నా మనసులోకి తోచినట్టు అయింది. గురువుగారు భాగవతంలో ఎలాగో పారాయణ చేస్తే చేస్తూ ఉంటారు, ఇదివరలో మీరు టచ్ చేయని కథలు ఏమైనా ఉంటే, ఎక్కువ భాగం పదే పదే చెప్పను ఉంటే చెప్పండి అన్నారు. అందుకే ఈసారి అలాంటి లీలలు ఈ మధ్యకాలంలో కాళీవర్ధనం చెప్పలేదు, గోవర్ధన పర్వతం ఎత్తడం చెప్పలేదు, ప్రళంబాసుర వృత్తాంతం చెప్పలేదు, అజామిళోపాఖ్యానం నేను చెప్పలేదు, ఎవరో ఇతరులు చెప్పారు. కానీ ఇటువంటి కథలన్నిటినీ మీకోసం అందిస్తాను వీలున్నంతవరకు కూడా. అలాగే జడభరతుని చరిత్ర అలాంటివి తెలుసుకోవాలి, అవి తెలుసుకుంటే చాలా లాభాలు. అలాంటి కథలన్నీ మనం ఇంకా 6 రోజుల కార్యక్రమం ఉన్నది. ఇంతమంది మహానుభావులు ఇక్కడ శ్రీమద్ భాగవతమును సప్తాహ దీక్షతో 18,000 శ్లోకాలు ఎవరికి వాళ్ళు పారాయణము చేస్తారు.